బాబా ప్రేమను వర్ణిస్తూ హేమాడ్ పంత్ ఒక రోహిలా కథ చెబుతున్నారు. ఈ రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడుతుంది. పొడుగాటివాడుగా, పొడుగైన చొక్కా తొడిగినవాడుగా, బలవంతుడుగా కనిపించే రోహిలా అను ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై సిరిడీలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. రాత్రి మగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకివేయినట్లు బిగ్గరగా అరిచేవాడు. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన సిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము, అసౌకర్యము కలుగుతుండేది. కొన్నాళ్ల వరకు వారు దీన్ని నోర్చుకున్నారు. తుదకు ఆ బాధ భరించలేక బాబా వద్దకేగి రోహిలా అరుపులు ఆపమని బ్రతిమాలారు. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటియేగాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసిందే గాని రోహిలా జోలికి పోవద్దని మందలించారు. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదని, ఆమె గయ్యాళి అని, ఆమె వచ్చి రోహిలాను తనను బాధపెట్టుచున్నదని, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుంటుందని బాబా చెప్పాడు. నిజంగా రోహిలాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనల యందు ఎంతో ప్రేమ. అందుకే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఉండమని, ఆ అసౌకర్యమును సహించమని, త్వరలో అది తగ్గుతుందని బాబా బుద్ధి చెప్పారు. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న ఆరతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచున్నారు. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశాన్నిచ్చారు. మీరెక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనండి. నేనందరి హృదయాలను పాలించేవాడను, అందరి హృదయాలలో నివసించేవాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హానిగాని బాధగాని కలుగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు, తదితర దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విన్న వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు ప్రయత్నించకుండా గురుసేవలోనే నిమగ్నమవ్వాలని నిశ్చయించుకున్నాను. కానీ అన్నా చించణీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సులోనే ఉన్నది. అది జరుగునా లేదా అని సందేహం కలుగుతుండేది. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనాయి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికింది, కానీ అది కొద్ది కాలం వరకే. ఆ తర్వాత వేరే పని ఏదియో చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించాను. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు శ్రోతలకు నేను చెప్పునది ఏమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజంగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గములో పోవుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబాను కూడా అందరూ తమ హృదయాలలో స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. భగవద్గీత 4వ అధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరమొచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరుచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాకాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశిస్తారు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాభాయి, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిభాయి, సజన్కసాయి, సంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపారు. అదేవిధంగా సాయిబాబా కూడా సకాలమందు సిరిడీ చేరారు. పవిత్ర సిరిడీ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతాలు చాలా పుణ్యతమములు. ఎందుకనగా అచ్చట అనేక మంది యోగులు ఉద్భవించారు, నివసించారు. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందింది. కోపర్గాం వద్ద గోదావరి నది దాటి సిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గావ్ వచ్చును. అచ్చటికి సిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాంగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె సిరిడీ కూడా గొప్పగా పేరుగాల్చింది. పండరిపురమునకు సమీపాన గల మంగళ్ వేడాయందు భక్తుడగు దామాజీ, సజ్జన్గడియందు సమర్థ రామదాసు, నర్సోబావాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు సిరిడీలో వర్ధిల్లి ఆ గ్రామాన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా మార్చారు. శ్రీ సాయి వల్లే సిరిడీ అనే గ్రామం పవిత్ర పుణ్యక్షేత్రమయ్యింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకిల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు, నశించు వస్తువులందభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగిండడివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెడిది. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానావమానములు లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండెడివారు. ఆటలు ఆడెడివారు, పాటలు వినుచుండెడివారు. కాని సమాధి స్థితి నుండి మరలు వారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము నుచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనినప్పుడు వారు యోగ నిద్ర ఎందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. సాయి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలిచేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండీ తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణుకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేయువారు అట్టివారు శ్రీ సాయిబాబా. సిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజ్ అళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠాన్ను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా సిరిడీని వృద్ధి చేశాను. సిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఏలయనగా బాబా పవిత్ర పాదములను తాకి వారి పాదధూళి తలపై వేసుకొనగలిగినవి. సిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరీ కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదయ్యింది. సిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యం చేస్తుంది. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనంగా ఉండేది. వారితో సంభాషణ మా పాపాలను తొలగించేది. త్రివేణి సంగమంలో స్నానఫలము వారి పాదసేవ వలననే కలిగేది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేసేది. వారు మా పాలిటి శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలిగించేవారు. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండేవారు. సిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు దేశమంతా వ్యాపించాయి. భక్తులు అన్ని దేశముల నుండి సిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీస్సులు పొందేవారు. వారి దర్శన మాత్రముననే భక్తుల మనస్సులు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము సిరిడీలో దొరుకుతుండేది. ఇది అతియోశక్తి కాదు. ఈ విషయమును గూర్చి ఒక వృద్ధ భక్తుడు చెప్పినది గమనించండి. 95 సంవత్సరాల వయస్సు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ప్రతి సంవత్సరం పండరీయాత్ర చేసేవాడు. 8 మాసాలు పండరీపురమందు, మిగిలిన 4 మాసాలు అనగా ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డున ఉండేవారు. తోడుగా ఒక శిష్యుని తీసుకుని ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసుకుని సిరిడీ సాయిబాబా దర్శనమునకై సిరిడీ వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్ల నిడివాడు, వీరు పండరీనాథుని అవతారమే, అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీయాత్ర ఎన్నిసార్లో చేశాడు. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచారు. సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి. వారెల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లా ఏ యజమాని అని తెలిచేవారు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహం చేయమని ఆజ్ఞాపించిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహము సలిపెదనని దాసుగణు జవాబు చెప్పెను. బాబా తన గుండిపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. ఠాకూర్నాథు యొక్క ఠాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా సిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరిస్తాడు అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధంగా దర్శనమిచ్చాడు. కాకాసాహెబ్ దీక్ష ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు ఆయనకి కనిపించాడు. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను చూసి బాబా ఇట్లడిగాడు, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని జూచితివా, వాడు మిక్కిలి పారుబోతు వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రం అజాగ్రత్తగానున్నను తప్పించుకుని పారిపోవును అన్నాడు. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఎవడో పటములు నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాడు. ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యముతో పోలియున్నది. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకుని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోయాడు. విఠోబా పటమునొకటి కొని పూజామందిరంలో నుంచుకున్నాడు. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజ యందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు, పండరీపురానికి నియమంగా యాత్ర చేసేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానాడు. భగవంతరావు సిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని, వీని తండ్రి నా స్నేహితుడుగాన, వీని నిచ్చటకు ఈడ్చుకుని వచ్చి తిని, వీడు ఎన్నడూ నైవేద్యము పెట్టలేదు, నన్నును విఠలను కూడా ఆకలితో మార్చినాడు, అందుచేత వీనినిక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అన్నారు. ప్రయాగ క్షేత్రంలో దాసగణు స్నానం. గంగా యమునలు కలయ్యచోటునకు ప్రయాగ అని పేరు. ఈ సంగమంలో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడుతారు. ఒకనాడు దాసుగణు కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమంలో స్నానము చేయవలనని మనస్సులో తలుచుకున్నాడు. బాబా వద్దకేగి అనుమతి నిమ్మని అర్థించాడు. అందుకు బాబా, గణు, అంత దూరము పోవలసిన అవసరమే లేదు, మన ప్రయాగ ఇచ్చటనే కలదు, నా మాటలు విశ్వసింపుము అన్నారు. ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసుగణు మహారాజ్ బాబా పాదాలపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారాయి. ఈ చమత్కారమును చూచి దాసుగణు ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరిచాడు. ఆయన కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంగా వెలువడింది. సాయిబాబా తల్లిదండ్రులను గురించి గాని, జన్మము గురించి గాని, జన్మస్థానాన్ని గురించి గాని ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో ఎన్నోసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించారు. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించారు గాని ఇట్టి సమాధానము, సమాచారము పొందలేకపోయారు. నామదేవుడు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించారు. నామదేవుడు భీమారది నదీ తటమున గోణాయికి కనిపించాడు. కబీరు భాగీరథీ నదీ తటమున తమాలకు కనిపించాడు. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా సిరిడీలోని వేప చెట్టు కింద అవతరించాడు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించేవాడు. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవాడు కాడు. ఆయన మాయను తన్నాడు. ముక్తి బాబా పాదాలను సేవించేది. నానా చోబ్దార్ తల్లి మిక్కిలి వృద్ధురాలు ఆమె బాబానిట్లు వర్ణించింది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండేవాడు. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆనాడు ఆ గ్రామస్తులంతా ఆశ్చర్యపోయేవారు. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు, రాత్రి ఎందెవరికి భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ నుండి వచ్చినాడని అడగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాలా అందముగానుండేవి. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులయ్యేవారు. ఆయన ఎవరి ఇంటికి పోకుండా ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకున్నది. ఒకనాడు ఖండోబాదేవుడొకని ఆవేశించగా ఈ బాలుడెవడని అందరూ ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చట నుండి వచ్చినాడని అడిగారు. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా కొన్ని ఇటుకలు, వాని దిగువన వెడల్పు రాయి ఒకటి కనిపించింది. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించింది. అచ్చట నాలుగు దీపాలు వెలుగుతున్నాయి. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించింది. అందులో గోముఖ నిర్మాణాలు, కర్రబల్లలు, జపమాలలు కనిపించాయి.